The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం జూన్ 25, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు భారతీయత మన బాధ్యత ప్రతి మంగళవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ప్రసారం అవుతున్న భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ వెంకట్ ఉట్కూరి. మా కార్యక్రమాన్ని వింటూ ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మైండ్ మీడియా వారికి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి ఎన్నో దేశం గురించి, ధర్మం గురించి ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఇస్తూ ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్న మైండ్ మీడియా యాజమాన్యానికి మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ ఈ వారం షో స్టార్ట్ చేద్దాం. ఎప్పటిలాగానే మన పాత పాడ్కాస్ట్ వినాలంటే గనక mindmedia.com వెళ్తే గనక మన పాత పాడ్కాస్ట్లన్నీ భారతీయత మన బాధ్యత పేరుతో ఉన్న పాడ్కాస్ట్లు దొరుకుతాయి. అలాగే మైండ్ మీడియా వారికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. mindmedia అని యూట్యూబ్లో సెర్చ్ చేసిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే మీరు వింటున్న శ్రోతలైతే గనక ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్లో వాళ్ళ యాప్స్ ఉన్నాయి, సో ప్లీజ్ ఇన్స్టాల్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యాప్ గురించి, మన మైండ్ మీడియా ప్లాట్ఫామ్ గురించి దయచేసి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. 10 మంది మంచి విషయాలు ద వాయిస్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్ లైన్తో మన టీం చేస్తున్నటువంటి ఈ కృషిని 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేయండి. తర్వాత మనం ఈరోజు షో గురించి మాట్లాడుకుందాం. ఈరోజు షోలో మనం ఏం చర్చించుకోబోతున్నాం, టాపిక్ ఏంటి అనే విషయం గురించి ఫస్ట్ మనం కాంటెక్స్ట్ మాట్లాడుకున్న తర్వాత టాపిక్లో వెళ్ళి డిస్కస్ చేద్దాం. ఈరోజు షో కూడా నా ఓన్ అనాలిసిస్, నేను గూగుల్ చేసిన ఇన్ఫర్మేషన్ని మీ ముందర ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. శ్రోతలందరికీ ఇంకొక గమనికి ఏంటంటే, ఎక్కడన్నా సరే చిన్న చిన్న తప్పులుంటే దయచేసి క్షమించగలరు. నాకున్న పర్సనల్ టైంని వెచ్చించి కొన్నిసార్లు చేయటం వల్ల కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులు దొరికే అవకాశం ఉంది, అదొకటి గమనించగలరు. భారతీయత మన బాధ్యతలో ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం కొంచెం చరిత్ర గురించి మాట్లాడదామని అనిపించింది నాకు. ఎప్పటి నుంచో ఈ టాపిక్ గురించి మాట్లాడాలి, ఈ టాపిక్ 10 మందికి చెప్పాలనే ఉద్దేశం ఉంది. అదృష్టవశాత్తు మనకి ఈసారి ఆ ఛాన్స్ దొరికింది. మనకి ఆల్రెడీ అంత ముందల అనంత్ గారితో మనం ఒక షో చేసాం, చరిత్ర ఎందుకు తెలుసుకోవాలి, భారతదేశ చరిత్ర తెలుసుకోవటం వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు చరిత్ర తెలుసుకుంటే కానీ వర్తమానం, భవిష్యత్తు గురించి మనం ఆలోచించలేము, ఇలాంటి కేసెస్ అంత ముందల ఎవరన్నా ఫేస్ చేస్తున్నారా, అలా ఫేస్ చేస్తే కనుక వాళ్ళు ఏం చేశారు, ఆ రిఫరెన్స్ పాయింట్గా మనం ఎప్పుడైనా సరే మనకు చరిత్ర పనికొస్తుంది. చరిత్రలో ఎంతో మంది గొప్పవాళ్ళు ఉంటారు, ఆ గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవటం, వాళ్ళ జీవిత విశేషాల గురించి తెలుసుకుంటే, వాళ్ళు ఎప్పుడైనా సరే గొప్పవాళ్ళు అనేదానికి కేవలం డబ్బున్న వాళ్లే గొప్పవాళ్ళు అయి ఉన్నట్లయితే కనుక ప్రతి దేశంలో కేవలం డబ్బున్న వాళ్లే గొప్పవాళ్ళు అయి ఉండేవాళ్ళు, కానీ అలా కాదు. కాబట్టి ఒక విజయం, అలాగే ఒక ఆశయం, ఒక ధ్యేయం కోసం పనిచేసే వాళ్ళు మన చరిత్రలో ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళందరి గురించి తెలుసుకోవటం వల్ల కూడా మనకు కూడా మన చరిత్ర మీద ఉన్న అవగాహన, అలాగే మన దేశం గురించి ఎన్నో విషయాలు తెలియటంతో పాటు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళు దేనికోసం కష్టపడ్డారు, అలాగే మనం మన జీవితాల్లో ఎట్లా కష్టపడాలి, మన దేశం కోసం కానీ, మన పర్సనల్గా కానీ, మన ధర్మం కోసం కానీ ఎలా కష్టపడాలని తెలుస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఈరోజు భారతదేశం మనం స్వతంత్రం రాకముందులో ఎన్నో సంవత్సరాలకు ముందల మనకి అందరికీ, తెలుగు వాళ్ళకి ముఖ్యంగా, తెలుగు కర్ణాటక రాష్ట్రాల్లో సుపరిచితమైనటువంటి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎంపరర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ శ్రీ కృష్ణదేవరాయలు గురించి, అలాగే కృష్ణదేవరాయలు గారు రాజు అంటాం కంటే భారతదేశం అంటే దక్షిణ భారతదేశాన్ని సుమారు 300 సంవత్సరాలు పైగా పరిపాలించినటువంటి ఈ, అంటే 300 సంవత్సరాలు కేవలం కృష్ణదేవరాయలు గారి పరిపాలించలేదు విజయనగర సామ్రాజ్యం. సో విజయనగర సామ్రాజ్యం మొత్తం గురించి ఈ రోజు అందుట్లో కృష్ణదేవరాయలు గారి పాత్ర, దక్షిణ భారతదేశంలో ఏ ఏ రాజ్యాలు ఏలారు, ఎలా వేలారు, అలాగే ఆయన జీవిత కథలు, మనం దీంట్లో భారతీయత మన బాధ్యతలు మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అనే ఒక డిఫరెంట్ దృష్టికోణంతో ఈరోజు షోని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి విజయనగర సామ్రాజ్యం, కృష్ణదేవరాయలు, ఇది ఈరోజు టాపిక్. సో భారతీయత మన బాధ్యతకి దీనికి ఏంటి సంబంధం అని అంటే కనుక దీన్ని కాంటెక్స్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం చిన్నప్పటి నుంచి మనం చూసుకున్న చరిత్ర పుస్తకాల్లో అంటే హిస్టరీ పుస్తకాల్లో మనం చూస్తే కనుక ఏ సిలబస్ అయినప్పటికీ, సెంట్రల్ ఆర్ స్టేట్ సిలబస్ ఏదైనప్పటికీ, ఎంతోమంది రాజులు ఎన్నో దండయాత్రలు, అలాగే మరెన్నో అంశాలు మన భారతదేశ చరిత్రలో, బహుశా ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు చూసుకుంటే మీకు 250 నుంచి 300 ఏళ్ల హిస్టరీ నుంచి ఉండదు మీకు. అలాగే యూరోప్ లాంటి దేశాలు తీసుకుంటే బహుశా ఉంటే ఒక 1000 ఏళ్ల చరిత్ర ఉండొచ్చు. అలాంటిది మన భారతదేశానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంటాం. కానీ మన చరిత్ర పుస్తకాల్లో మన రాజుల గురించి అంటే మనం మొఘల్స్ గురించి కానీ, అలాగే అంటే వేరియస్ మౌర్యాస్ కానీ, ఆర్యులు కానీ, ఢిల్లీ సుల్తాన్ల గురించి కానీ, బ్రిటిష్ వాళ్ళ గురించి కానీ, సో ఇలా రాజ్పుత్స్ అని, సో ఇలా వేరియస్ రాజుల గురించి, వాళ్ళ డైనాసిటీస్ గురించి మనం చదువుకొని ఉంటాం. కానీ సహజంగానే దక్షిణ భారతదేశంలో సుమారు ఒక 250 సంవత్సరాలు పైగా ఏలినటువంటి ఈ విజయనగర సామ్రాజ్యం గురించి చరిత్ర పుస్తకాల్లో చాలా తక్కువ స్థానం దొరికింది అని చెప్పుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కృష్ణదేవరాయలు గారు అని మనకి మనసులో గుర్తు రాగానే ప్రతి ఒక్కళ్ళకి మెదిలే కొన్ని కొన్ని అంశాలు టచ్ చేస్తాను. సో దాని గురించి మనకి చాలా క్లియర్ కాంటెక్స్ట్ వస్తుంది. కృష్ణదేవరాయలు అని అనగానే చాలా మందికి గుర్తొచ్చే ఒక అంశం ఏంటంటే సినిమా ఆదిత్య 369లో బాలకృష్ణ కృష్ణదేవరాయలు పాత్రలో ఆ పాస్ట్ ఎపిసోడ్లో ఉన్న అంశాలు కొంతమంది గుర్తొస్తే, కృష్ణదేవరాయలు కాలంలో వజ్రాలు వైడూర్యాలు బయటపెట్టి అమ్మేవాళ్ళు అనే ఒక విషయం మనకు సహజంగా స్ఫురిస్తూ ఉంటుంది. అలాగే అష్టదిగ్గజాల కవులు ఉన్నారు, దూర్జేటి గారు, అలాగే తెలంగాణ రామకృష్ణులు, అలాగే అలసాని పెద్దన. సో ఇలా ఎంతోమంది ఫేమస్, చాలా సుప్రసిద్ధమైన తెలుగు సాహిత్యంలో స్టాల్ వర్డ్స్ అని అనొచ్చు. సో అలాంటి వాళ్ళు కృష్ణదేవరాయలు గారి కోర్టులో ఉన్నారు. అలాగే దక్షిణ భారతదేశంలో ఒక సుప్రసిద్ధ మనం చూస్తే కనుక రాజుల లిస్టులో బహుశా కృష్ణదేవరాయలు గారు వన్ ఆఫ్ ద ఫార్మోస్ట్ ఫస్ట్ వ్యక్తి ఉంటారు అని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి చూస్తే కనుక మనకి 3 రాష్ట్రాలు ఉన్నాయి, అదే కోస్తా, రాయలసీమ, అలాగే ఉత్తరాంధ్ర, 3 ప్రాంతాలు ఉంటే కనుక రాయలసీమ అంటే మరేంతో కాదండి, రాయలు వారు ఏలినటువంటి సీమ, రాయలు వారు ఏలినటువంటి ప్లేస్ అంటే అదే రాయలసీమ. సో రాయలసీమ, రత్నాలసీమ అని మనం సహజంగా ఈ వీడియోస్లో కానీ న్యూస్లో మనం చూస్తూ ఉంటాము. సో దీని గురించి, మన చరిత్ర గురించి మనం తెలుసుకోవటం మన భారతీయత సంబంధించిన అంశమే అని అనుకుంటూ ఈరోజు కృష్ణదేవరాయల గురించి, అలాగే విజయనగర సామ్రాజ్యం ఎలా స్టార్ట్ అయింది, దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్, అప్పటికి ఉన్నటువంటి సోషల్ ఎకనామికల్ సిట్యువేషన్స్ ఏంటి భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశం గురించి, అలాగే వీటన్నిటి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ఈ భారతదేశం, దక్షిణ భారతదేశం, ఇప్పుడు మనం కృష్ణదేవరాయల కాలం, అలాగే విజయనగర సామ్రాజ్యం గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. విజయనగర సామ్రాజ్యం సుమారు మనకు చూస్తే కనుక 14వ శతాబ్దం నాటి కాలం ఇది. ఈ 14వ శతాబ్దంలో మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ ఢిల్లీ సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో, అప్పట్లో కొంచెం హిస్టరీ మనం బ్యాక్ వెళ్తే కనుక ఫస్ట్ ఖిల్జీ డైనాసిటీ అని ఉంది, అంతకు ముందల వేరే డైనాసిటీ ఉండేది. అలాగే దాని తర్వాత మనకు చాలా మందికి తెలిసిన విషయం మొఘల్ డైనాసిటీ, ఎందుకంటే చాలా రీసెంట్గా బ్రిటిష్ వాళ్ళకి ముందలకి వచ్చింది. అలాగే ఔరంగజేబు, హుమయూన్, వీళ్ళందరూ మొఘల్ డైనాసిటీలో ఉన్నారు కాబట్టి చాలా ఎక్కువ మందికి తెలిసిన హిస్టరీ. అంతకంటే కొంచెం ముందరికి వెళ్ళాలి, అంటే బ్యాక్ వెళ్ళాలి. 14వ శతాబ్దంలో జరిగినటువంటి ఈ జలావుద్దీన్ ఖిల్జీ అనే ఆయన నుంచి అలావుద్దీన్ ఖిల్జీ సుమారు 1400 డేట్స్ ఇయర్స్ కొన్ని కొన్నిసార్లు సరిగ్గా లేవు కాబట్టి నేను అది తీసుకోలేదు. సో సుమారు 1300 సంవత్సరంలో అలావుద్దీన్ ఖిల్జీ వాళ్ళ మామ దగ్గర నుంచి రాజ్యం లాక్కొని ఢిల్లీ మీద ఆయన రాజుగా ప్రకటించుకున్న రోజుల్లో అలెగ్జాండర్ లాగానే ఈయన అలావుద్దీన్ ఖిల్జీ కూడా భారతదేశం మొత్తం పరిపాలించాలి, భారతదేశాన్ని మొత్తం ఢిల్లీ సుల్తాన్ అండర్లో ఉండాలి అనే ఒక ఆశయంతో, ఒక కోరికతో ఆయన ఏం చేసేవాడంటే, అంతకు ముందల అంటే మనం 12వ 13వ శతాబ్దానికి ముందల ఉన్నటువంటి రాజులు వ్యవస్థ అదంతా మనం మాట్లాడుకోవట్లేదు ఈ షోలో, కానీ అప్పట్లో మన దక్షిణ భారతదేశం ఢిల్లీ సుల్తాన్ కింద ఉన్నా కూడా ఎప్పుడు ఎక్కువ వాళ్ళని ఆక్యుపై చేసుకోవటం కానీ లేకపోతే వాళ్ళని బానిసలుగా చేసి వాళ్ళ రాజ్యాలుగా చేసుకునే లాగా అప్పటికి అంతకు ముందలు ఉన్న రాజులు చేయలేదు. కానీ ఎప్పుడైతే అలావుద్దీన్ ఖిల్జీ ఈ 1296 నుంచి 1316 వరకు ఈ పవర్ తీసుకోవడం జరిగింది, అప్పటి నుంచి మన దక్షిణ భారతదేశం అంటే వింధ్య పర్వతాలు, వింధ్య పర్వతాల కింద ఉన్న దేశం మొత్తాన్ని దక్షిణ భారతదేశం అంటారు. అంటే ఇప్పుడు మనం కాంటెక్స్ట్ చెప్పుకోవాలి, చరిత్రలోకి వెళ్తున్నాం కాబట్టి కొంతవరకు జియోగ్రఫీ కూడా చెప్తాను. మహారాష్ట్ర, ఇప్పటికీ మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, సో ఇది ఈ వింధ్య పర్వతాలకి ఉన్నటువంటి సౌత్ ఇండియా, అలాగే దక్షిణ భారతదేశం. సో అలావుద్దీన్ ఖిల్జీ దగ్గర ఆయన నమ్మిన బంటు అయిన మాలిక్ కఫూర్ అనే ఆయన్ని 1308 మన దక్షిణ భారతదేశానికి పంపించి ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ తన ఆధీనంలో తెచ్చుకోమని ఆదేశం ఇవ్వటం. అప్పటికి ఉన్న రాజ్యాల గురించి మనం చూస్తే కనుక చాలా రాజ్యాలు ఉన్నాయండి. దీంట్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కర్ణాటకని అప్పుడు హోయ్సాలాస్ అని చాలామంది తెలిసే ఉండొచ్చు, హోయ్సాలా అనే డైనాసిటీ రూల్ చేసేవాళ్ళు. అలాగే ఆంధ్రప్రదేశ్ని కాకతీయులు పరిపాలించేవాళ్ళు, వరంగల్ ఓరుగల్లు రాజధానిగా పెట్టుకొని కాకతీయులు పాలించేవాళ్ళు. అలాగే మహారాష్ట్రలో యాదవులు రాజులుగా ఉండేవాళ్ళు అప్పట్లో. అలాగే తమిళనాడు, కేరళలో మనకు చాలా మందికి తెలిసింది పాండ్యులు, చోళులు, సో వాళ్ళు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. అలాగే హోయసాలాంటివే ద్వార సముద్రం డైనాసిటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మనం మహారాష్ట్రలో యాదవాస్ అని చెప్పుకున్నాం కదా, వాళ్ళనే దేవగిరి రాజులు అని, లేకపోతే మధురైని పరిపాలించిన వాళ్ళు పాండ్యులు, అలాగే చోళులు. సో ఇలా కాంపోజిషన్ మనకి ఇలా ఉండేదనమాట. అంటే ఇంకొంచెం డీప్గా వెళ్తే కనుక మన కాకతీయుల్లోనే మన దక్షిణ భారత్, మన ఆంధ్రప్రదేశ్ గురించి చూస్తే కనుక కళింగులని, ఒరిస్సాలో అయితే కనుక కళింగులని అనేవాళ్ళు, సో అలాగే రెడ్డి రాజులని ఉండేవాళ్ళు. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్గా ఉండేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఈ అలావుద్దీన్ ఖిల్జీ అనే ఆయన రాజు ఈ మన మాలిక్ కఫూర్ని పంపించి ఈ ఎక్స్పెడిషన్ చేయటానికి దక్షిణ భారతదేశం పంపించేదలకి అప్పటికే వరంగల్ మీద ఫస్ట్ దాడి చేయటం జరిగింది. సో అప్పటిదాకా సౌత్ ఇండియా మీద ఎక్కువ దండయాత్రలు జరగలేదని చెప్పాలి. అంటే 1300 దాకా దక్షిణ భారతదేశం మన ఓన్ రాజులు కిందే ఉంది. సో అందుకనే బహుశా మనకి ఎక్కువ ది భారతీయత లేకపోవటానికి కొన్నిసార్లు అది కూడా కారణమని కొంతమంది విశ్లేషిస్తూ ఉంటారు. సో అది తీసి పక్కన పెడితే అప్పటి నుంచి మనకి ఈ దండయాత్ర అనేది స్టార్ట్ అయింది. సో అలావుద్దీన్ ఫస్ట్ ఎంపరర్ అయితే కనుక ఖిల్జీ డైనాసిటీకి, తర్వాత సెకండ్ పర్సన్ వచ్చేసి మాలిక్ కఫూర్ అయిన ఆయన వరంగల్ని ఆక్యుపై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి అన్ని రాజ్యాలని కూడా వాళ్ళు కంప్లీట్గా ఒక 5 సంవత్సరాల్లో దండయాత్రలు చేయటం, ఆంధ్రప్రదేశ్, కేరళ అంటే పాండ్యులు, చోళులు, అలాగే కళింగల రెడ్డి రాజులు, అలాగే అంత ముందల కర్ణాటకలో పనిచేసిన వాళ్ళు చేసిన హోయ్సాలాస్ అనుకున్నాం కదా, సో వాళ్ళు, సో వీళ్ళందరినీ రాజ్యాధిపత్యం నుంచి వాళ్ళ నుంచి తీసుకొని వాళ్ళని సామంతరాజులుగా చేసుకోవటం, వాళ్ళ కింద పెట్టుకోవటం అనేది జరిగింది. సో ఇది జరిగిన తర్వాత, దీని తర్వాత రెండో ఎంపైర్ రాజు వచ్చేసి మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో మనం సహజంగానే ఎప్పుడైనా మాట్లాడుకునేటప్పుడు వీడు తుగ్లక్ లాగా ఆలోచిస్తున్నాడు అని అంటాం. అంటే సరిగ్గా ఆలోచించకపోతే, సరైన నిర్ణయాలు తీసుకోకపోతే వీడంతా తుగ్లక్ గడరా అని అంటూ ఉంటాం. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈయన నుంచి వచ్చింది, మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో ఈయన గురించి తెలుసుకోవాలంటే, ఎందుకంటే ఇది సుమారు జరిగింది 1320 నుంచి 1327, సుమారు ఒక 7 సంవత్సరాలు ఈయన ఢిల్లీ సుల్తానాన్ని అధిరోహించాడు. సో ఈయన ఏం చేశాడంటే, ఎందుకు ఆ తుగ్లక్ అనే మాట ఎందుకు వచ్చిందంటే, ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి మన రాజధానిని మార్చమని అప్పటికప్పుడు చెప్పటం, ఎవరైతే రాజుగారి శాసనాన్ని ఈ ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి రాకపోతే వాళ్ళందరినీ చంపేస్తానంటాం. అలాగే చాలా స్టోరీస్ ఉన్నాయి దాని మీద కూడా. సో దాని తర్వాత 2-3 సంవత్సరాలకే మళ్ళీ అది సరిగ్గా వర్కౌట్ అవ్వబోయేదలకి ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం క్రియేట్ చేయకుండా దళితాబాద్ వచ్చిన ప్రజలందరూ ఎంతో ఇబ్బందులు పడటం, అలాగే రాజ్య పరిపాలన కూడా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం, వీటన్నిటి కారణాల వల్ల మళ్ళీ ఈ దౌలతాబాద్ నుంచి రాజధానిని మళ్ళీ ఢిల్లీకి మార్చడం వల్ల ఈయనకి ఈ తుగ్లక్ అనే వర్డ్ చాలా నానుడిలో పడింది. సో ఇదంతా సుమారు 1325 సంవత్సరం నాటి సంగతి. సో ఈయన మరీ అంత అలావుద్దీన్ అంత స్ట్రాంగ్ పవర్ఫుల్ కింగ్ కాదు. సో అందుకనే ఈయన ఎప్పుడైతే ఈయనంత పవర్ఫుల్ కాదు, ఇలా తుగ్లక్ పరిపాలన ఉంది, అంత స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు కాబట్టి ఈ కాకతీయులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాకతీయులు, రెడ్డి రాజులు, అలాగే కర్ణాటకలో ఉన్న హోయ్సాలాల్సు, సో వీళ్ళందరూ వీళ్ళకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉండేదన్నమాట ఈ రాజ్యాల మీద, అలాగే సంపన్నమైన రాజ్యాలు ఇవి. సో ఈ రాజ్యాలు వీళ్ళు ఏం చేశారంటే అదునుగా చూసుకొని 1327లో వాళ్ళు ఓన్గా స్వయం ప్రతిపత్తి, అంటే కాకతీయులు హోయ్సాలాస్ అంటే కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ రాజులు, మేము ఢిల్లీ నుంచి మేము విడిపోయాము, వేరైపోయాము అనే ఉద్దేశంతో వాళ్ళు ఓన్గా ప్రతిపత్తి చేసుకోవటం. దీంట్లో ఇక్కడి నుంచి 1327 సంవత్సరం నుంచి సుమారు ఒక 5-6 సంవత్సరాలు నడిచినటువంటి ఈ వ్యతిరేక ఢిల్లీ సుల్తానుకి జరిగిన వ్యతిరేక ఉద్యమంలో సుమారు ఒక 5-6 సంవత్సరాలు ఈ వ్యతిరేక ఉద్యమం నడిచింది. అప్పటి నుంచి వాళ్ళు ఆర్మీని ఫామ్ చేసుకోవటం, వాళ్ళు కాకతీయులు హోయ్సాలాస్ ఆర్మీని ఫామ్ చేసుకోవటం, వాళ్ళ ఓన్ ఆర్మీని, అలాగే వాళ్ళ ఓన్ రాజ్యాన్ని బాగా చక్కదిద్దుకోవటంతో విజయనగర సామ్రాజ్యం అనేది 1336 సుమారు ఆ ప్రాంతం నుంచి సుమారు 250 సంవత్సరాలు, అంటే డేట్స్ కొన్ని బుక్స్లో కొన్ని రకంగా, కొన్ని గ్రంథాల్లో కొన్ని రకాలుగా ఇచ్చారు, బట్ సుమారు ఇదంతా ఒక రఫ్ ఐడియా కోసమేనండి, 1336 నుంచి సుమారు 250 సంవత్సరాలు పైన, అంటే 1727 దాకా ఈ విజయనగర సామ్రాజ్యానికి మొదటి మెట్టు ఈ టైంలో జరిగింది. అప్పటికున్న సోషల్ అండ్ పరిస్థితి ఇది, రాజ్యాంగపరంగా ఉన్న పరిస్థితులు ఇవి. సో ఇది ఎవరు స్థాపించారు అంటే కనుక, అప్పట్లో ఉన్న ఇద్దరు ప్రముఖుల గురించి మనం మాట్లాడుకోవాలి, హరిహర రాయ, బుక్కరాయ. సో వీళ్ళిద్దరూ చాలా, వీళ్ళిద్దరికి ఇది ఎలా ఫామ్ అయింది, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనే దానికి కొన్ని డిఫరెంట్ థీరీస్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఒక థీరీ ఏంటంటే, వీళ్ళిద్దరు అన్నదమ్ములు, కాకతీయుల రాజ్యాల్లో వీళ్ళిద్దరూ పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. వాళ్ళిద్దరు మంత్రులుగా ఉండి ఈ సామ్రాజ్యాన్ని, దేశ పరిస్థితుల్ని చూసిన తర్వాత, ఢిల్లీ సుల్తాన్ కింద మనం ఉంటే మన రాజ్యాలకి సురక్షితంగా ఉండవు కాబట్టి, రాజు వీక్గా ఉన్నాడు కాబట్టి మనం స్వయం ప్రతిపత్తి చేసుకొని మనం పాలించుకుందాము అని కాకతీయులతో కలిసి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీనికి చాలా మందికి తెలిసి ఉండొచ్చు, ఇది అప్పటికే 12వ జగద్గురు శృంగేరి శారదాపీఠంలో ఉంది. ఇది జగద్గురు అయినటువంటి శ్రీ విద్యారణ్య స్వామి గారి సూచనల మేరకు ఆయన ఆధ్వర్యంలో ఈ హరిహరరాయ బుక్కరాయ కలిసి పెట్టినటువంటి సామ్రాజ్యం మన విజయనగర సామ్రాజ్యం. సో అప్పటికే 12వ సద్గురుగా పనిచేస్తున్నటువంటి శ్రీ విద్యారాణ్య స్వామి గారికి సుమారు 40 సంవత్సరాల వయసు ఉంది. సో అప్పటికి ఆయన 1269లో జన్మించారు. ఆయన పీఠాన్ని అధిరోహించిన జగద్గురువులుగా పనిచేసింది 1380 నుంచి 1386. సో సుమారు ఆయనకి 40-45 ఏళ్ల సంవత్సరాలప్పుడు వయసు అప్పుడు ఈ హరిహరరాయ బుక్కరాయని తో కలిసి వీళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది ఎలా చేశారు అనేది. దాని తర్వాత వస్తే కనుక 1336లో వీళ్ళు సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఒక 4 సంవత్సరాల్లో వాళ్ళు బదామిలో ఒక ఫోర్ట్ కట్టుకుని, బదామి అనే ప్లేస్ అండి. సో మీరు కొన్ని కొన్ని ప్లేసెస్ నేను జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ గూగుల్ చేయడం జరిగింది. సో చాలా ప్లేసెస్ ఉన్నాయండి. సో ఎవరైనా ఉంటే కనుక కర్ణాటక నుంచి కానీ ఈ ఏరియాలో హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని డెఫినెట్గా మీరు గూగుల్ చేయొచ్చు, చాలా వరకు దొరుకుతాయి. అలాగే హరిహరరాయ వాజ్ ద ఫస్ట్ కింగ్ అండి. హరిహరరాయ వాజ్ ద ఫస్ట్ కింగ్ ఫర్ దిస్ మన విజయనగర సామ్రాజ్యానికి. హరిహరరాయ టైంలోనే ఇది విరూపాక్ష టెంపుల్ అని ఇప్పటికి కూడా మన హంపీలో ఉన్న చాలా కొద్ది దేవాలయాల్లో విరూపాక్ష దేవాలయం చాలా సుప్రసిద్ధమైన దేవాలయం. ఇప్పటికి కూడా అది ఉంది, చాలా పెద్ద విరూపాక్ష దేవాలయం ఉంది. అలాగే ఈ హరిహరరాయ ఉన్నప్పుడు అనిగుండి అని ఒక ప్యాలెస్ ఉంది, వాళ్ళకి ఫోర్ట్ ఉంది, అలాగే బదామి అనే ఒక ఫోర్ట్ ఉంది. సో ఈ రెండు ఫోర్ట్లను వాళ్ళు పెట్టుకొని హరిహరరాయలు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. అలాగే అప్పటికి హరిహరరాయలతో పాటు ఎప్పుడైతే ఢిల్లీ సుల్తాన్ వీక్గా ఉన్నారో, డెక్కన్ సుల్తాన్ అని కూడా ఒక ఆయన రావటం జరిగింది. ఈ డెక్కన్ సుల్తాన్లు హరిహరరాయలు సుమారు ఒక 5-6 సంవత్సరాల్లోపే, డెక్కన్ పార్ట్ అంటే మీకు తుంగభద్రా నది పైన అంటే కరెంట్గా ఉన్న మహారాష్ట్ర, పార్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఒరిస్సా, సో ఈ ప్రాంతం అంతా కూడా ఈ డెక్కన్ సుల్తాన్లు అంటే అది కూడా ఢిల్లీ సుల్తాన్ నుంచి వాళ్ళు విడిపోయి ఈ డెక్కన్ సుల్తాన్లు వాళ్ళ ఓన్ ప్రతిపత్తి చేసుకోవటం. సో ఈ రెండు ఒక ప్యారలల్ రాజ్యాలుగా మన సౌత్ ఇండియా వింధ్య పర్వతాల కింద ఉన్న దక్షిణ భారతదేశంలో ఎదగటం స్టార్ట్ అయింది. అలాగే హరిహరరాయలు ఎక్కువ రాజ్యస్థాపన, వీటి మీద ఫోర్ట్లు నిర్మించడం, అలాగే ఒక 7 సంవత్సరాలు మాత్రమే పరిపాలించగలిగారు. తర్వాత ఎక్కువ వర్క్ జరిగింది విజయనగర సామ్రాజ్యంలో మరొక విశిష్టమైన రాజు బుక్కరాయలు. సో వీళ్ళిద్దరు కలిసి పెట్టారు అన్నదమ్ములను అనుకున్నాం. సుమారు ఈయన 37 సంవత్సరాలు పాటు పరిపాలించారు బుక్కరాయలు. సో కొన్ని కొన్ని దీంట్లో చూసుకోవాలంటే ఆయన సామ్రాజ్యంతో పాటు ఇంకా పాండ్యులు, చోళులు అంటే తమిళనాడు, కేరళ, అలాగే కళింగులు, సో ఒరిస్సా ప్రాంతం దాకా వెళ్ళి కూడా ఈయన దండయాత్ర చేయటం, ఆ దండయాత్రలు చేసిన దాంట్లో చాలా వరకు విజయాలు పొందటం. సో ఈయన టైంలోనే అనిగుండి ఈ బదామి ఫోర్ట్ నుంచి వాళ్ళు క్యాపిటల్గా 1340లో ఎస్టాబ్లిష్ చేసుకున్న రాజ్యాన్ని మొట్టమొదటిసారిగా తుంగభద్రా నది ఒడ్డున విజయనగర సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవటం, విజయనగరం అనే ఒక క్యాపిటల్ సిటీని ఎస్టాబ్లిష్ చేసుకొని అక్కడ ఫోర్ట్ పెట్టి వాళ్ళు పరిపాలించడం అనేది మన బుక్కరాయలు పరిపాలనలో జరిగిందనమాట. సో ఇక్కడ ఇంకా అంతముందర జరిగిన విశేషాలు మనం కొంచెం చూస్తే కనుక ప్రతి రాజ్యంలో ఈ కాలమానం ప్రకారం ప్రతి రాజ్యంలో నదులు బౌండరీస్గా ఉండేయండి. ఇప్పటిలాగా మనకి జియోగ్రఫికల్ బౌండరీస్ లాగా కాకుండా నదులే బౌండరీస్గా ఉండేవి. అంటే ఇప్పుడు మీకు చూస్తే కనుక కృష్ణా నది కింద, లేకపోతే తుంగభద్ర నది కింద, కావేరి కింద, కావేరి కవతల, సో అట్లా బౌండరీస్ పెట్టేవాళ్ళు అనమాట. అంటే నదులే ఇంటర్నేషనల్ బౌండరీస్గా ఉండే. సో ఇప్పటికీ అప్పటికి కూడా బుక్కరాయలు అను డెక్కన్ సుల్తాన్లు, సో వీళ్ళిద్దరికీ ఎన్నో రాజ్యాల కోసం గొడవలు జరగటం, ఎన్నోసార్లు యుద్ధాలు జరగటం. సో మీరు ఇప్పటికిన్న కొన్ని విశేషాలు చూస్తే కనుక తుంగభద్రా నది పైన గుల్బర్గా అని ఇప్పటికి కూడా ఊరుంది, అలాగే ఆదోని ఊర్లు ఉన్నాయి, అలాగే బాదామి ఊరుంది, అలాగే ఇట్లా చాలా మధురై అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, ఊర్లు ఉన్నాయి, విజయనగరం ఉంది, అలాగే విరూపాక్ష టెంపుల్ ఉంది, హంపి ఉంది ఇప్పటికి. సో ఇదంతా ఏదో పుక్కిటి పురాణాలు, లేకపోతే ఇదేదో కల్పిత గాథలు కాదు. సో ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకునే సుమారు చాలా అంశాలు దీంట్లో ఉండటం జరిగింది. సో ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ విజయనగర సామ్రాజ్యం బుక్కరాయలు పరిపాలించిన రోజుల్లో చాలా గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ మింట్ చేయటం అప్పటి నుంచి బాగా విజయనగర సామ్రాజ్యం యొక్క కీర్తి ప్రతిష్ఠలు. ఎందుకంటే బుక్కరాయలు సుమారు 37 సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి ఆయన చాలా ఎస్టాబ్లిష్ చేయగలిగారు. అలాగే రాజ్యాలని, కొత్త రాజ్యాలని ఇంక్లూడ్ చేసుకోవటం, అలాగే రాజ్య స్థాపన చేయటం, దాని మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. తర్వాత ఈ బుక్కరాయలకి ఈ బహమనీ సుల్తాన్, ఈ డెక్కన్ సుల్తాన్లే బహమనీ సుల్తాన్లు అంటారు. సో ఈ బహమనీ సుల్తాన్లకి, ఈ బుక్కరాయల వారికి ఎప్పుడు బహమనీ సుల్తాన్లు ఏం చేసేవాళ్ళు అంటే గుల్బర్గా నుంచి పరిపాలించేవాళ్ళు అనమాట. వాళ్ళు గుల్బర్గా అంటే ఎక్కడంటే నార్థన్ పార్ట్ ఆఫ్ కర్ణాటక, అది సో అటు సైడ్కి వస్తుంది. సో ఈ గుల్బర్గా నుంచి వీళ్ళు చేయటం, తుగ్లక్ డైనాసిటీ నుంచి వీళ్ళు ఓన్గా బయటికి వచ్చి బహమనీ సుల్తాన్లుగా వీళ్ళు పేరు ప్రతిష్టలు పొందటం. సో పొందిన తర్వాత ఏం చేశారంటే, ఈ వరంగల్ రాజులు అలాగే మన బుక్కరాయలు వీళ్ళిద్దరు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఎప్పటి నుంచో ఈ డెక్కన్ సుల్తాన్లు వాళ్ళ అండర్లో ఉన్నటువంటి కొన్ని రాజ్యాలని అడగటం, డెక్కన్ సుల్తాన్లు ఇవ్వనని చెప్పటం, సో వాళ్ళిద్దరూ ఒక వార్ జరగటం. సో ఆ వార్ జరిగిన తర్వాత బుక్కరాయలు, వరంగల్ కాకతీయులు రాజ్యాలు కలిసి డెక్కన్ సుల్తాన్ని ఘోరాతి ఘోరంగా ఓడించడం కూడా 2-3 సార్లు ఇదే విషయం జరిగింది. సో అప్పట్లో ఉన్న కొన్ని విశేషాలు, అంటే ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ హిస్టరీ, మనం దీన్ని ఎలా ఆలోచించాలనే దృష్టికోణంలో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి జస్ట్ హిస్టరీ చదవటం నాకు ఇష్టం లేదు. అప్పట్లో ఉన్న రాజ్యాలు వాటి వార్ఫేర్ కూడా మనం కొంతవరకు ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశం ఉంది. అప్పట్లో ఉన్న రాజ్యాలు వీళ్లకున్న స్ట్రెంగ్త్ ఎలా ఉందంటే, సుమారు 30,000 గుర్రాలు ఇక్కడ కొన్ని, ఇది నేను సారీ కంపల్సరీగా చెప్పాలి, నేను రిఫరెన్స్గా తీసుకుంది ఆదిత్య కులకర్ణి గారు అంత ముందల ఒక పర్షియన్ రైటర్ రాసిన బుక్ని, పేరు నేను నోట్ చేసుకోలేదు, పర్షియన్ రైటర్ రాసిన బుక్ని ఆధారంగా ఆయన ఓన్ థీసిస్ని ఒక బ్లాగ్లో రాశారు ఆదిత్య కులకర్ణి గారు. సో ఆ బ్లాగ్ని అనలైజ్ చేసి అలాగే కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి నేను ఈ ప్రెజెంటేషన్ చేస్తున్నాను. 30,000 హార్సెస్ అలాగే 3,000 ఎలిఫెంట్స్, తర్వాత 1,00,000 ఫుట్ సోల్జర్స్, అంటే 100,000 మంది ఫుట్ సోల్జర్స్ ఉండేవాళ్ళు అని ఈ విజయనగర సామ్రాజ్యంలో బుక్కరాయలు వారు ఉండేటప్పుడు వీళ్ళకున్నటువంటి పెద్ద సైన్యం, అంటే సుమారు ఢిల్లీ సుల్తాన్లకి తలదన్నేటువంటి వార్ఫేర్ కానీ వాళ్ళకున్న సామర్థ్యం కానీ అంత గట్టిగా ఉన్నదని ఆయన పర్షియన్ రైటర్ కూడా బుక్లో రాసుకోవటం జరిగింది. సో అలాగే దీని తర్వాత ఈ బుక్కరాయలు ఢిల్లీ సుల్తాన్లతో మనం యుద్ధం చేశారని చెప్పుకున్నాం. ఢిల్లీ సుల్తాన్ నుంచి రాయచూర్ అలాగే ముద్గల్, రాయచూరు ఈ రెండు ప్రాంతాలని స్వాధీనం చేసుకొని వాళ్ళని ఇంకా పైకి గుల్బర్గా అనే ఏరియాకి తరిమేయటం. సో దీన్ని తరిమేసిన తర్వాత ఈయన మొహమ్మద్ షా అని, ఈయన యాక్చువల్ మన డెక్కన్ సుల్తాన్ అని బహమనీ సుల్తాన్ అనుకుంటున్నాం కదా, సో ఈయన మొహమ్మద్ షా అనే ఆయన్ని ఓడించటంతో ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో ఉన్న ఈ బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యంలో దక్షిణ భారతదేశంలో తిరుగులేని నాయకుడిగా ఎదగటం, అప్పుడున్న కేరళ, కర్ణాటక పాండ్యులు, చోళులు, అలాగే ఈయన విస్తరణ సుమారు శ్రీలంక దాకా కూడా వెళ్ళటం, సో ఒరిస్సాకి కూడా వెళ్ళటం, ఒరిస్సాలో దండయాత్రలు చేయటం, కాకతీయులంటే వాళ్ళ ఫ్రెండ్స్ అనుకోండి, కాకతీయులు కాకుండా ఒరిస్సా, కళింగ దేశాలను కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకోవటం. సో వీటన్నిటి వల్ల దక్షిణ భారతదేశంలో బుక్కరాయలు ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ కింగ్గా చేసి విజయనగర సామ్రాజ్యాన్ని చాలా పటిష్టం చేశారు అని చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకా మనం కొంచెం డెప్త్కి వెళ్తే కనుక ఈ బహమనీ సుల్తాన్లకి అలాగే బుక్కరాయలు వారు ఉన్న టైంలో ఎక్కువ గొడవలు జరగటం, ఎక్కువ యుద్ధాలు జరగటం వల్ల చాలా స్ట్రాంగ్ అయిపోయాడనమాట ఈయన ఈ బుక్కరాయలు. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే కనుక మనకి బుక్కరాయలు ఈ నది దాటికొని వచ్చి ఈ బహమనీ సుల్తాన్ని ఓడించడం వల్ల ఒకరోజు ఏమైందంటే ఈ బహమనీ సుల్తాన్ ఓడిపోవటం, ఓడిపోయినప్పుడు ఆయన ఆయన బాగా తాగుడికి అలవాటైనటువంటి రాజట. సో ఈయన తాగుడికి అలవాటు పడిపోవటం వల్ల సరిగ్గా అలర్ట్గా ఉండి వాళ్ళ వార్ఫేర్ సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోవటం వల్ల ఓడిపోవటం జరిగింది. అప్పటి నుంచి ఆయన ఒక ఒట్టు పెట్టుకున్నాడు ఏంటంటే నేను మళ్ళీ గెలిచిన తర్వాతే మళ్ళీ నేను తాగుతాను అని ఒక ఒట్టు పెట్టుకొని అప్పటి నుంచి చాలా వెల్ ప్లాన్డ్గా చేసి తర్వాత మళ్ళీ ఒకసారి బుక్ రాయిన చాలా ఇయర్స్ అండ్ హిస్టరీ ఉందండి. సో దెర్ ఇస్ నో పాయింట్ అదంతా చదువుకోవటం వేస్టే. బుక్ రాయిలు షోలో చదువుకోవటం వేస్టే. ఎవరికైనా డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక డెఫినెట్గా ఫీల్ ఫ్రీ టు సీ దిస్. బుక్ రాయిలు వారిని ఓడించడం జరిగింది. దాని తర్వాత ఇదివరకు రాజుల కాలంలో ఎలా ఉండేదంటే ఐదర్ ఓడించి వాళ్ళ రాజ్యాన్ని వీళ్ళ చిన్న రాజ్యంగా అంటే సామంత రాజులుగా ట్రీట్ చేసేవాళ్ళు, లేకపోతే కనుక కింగ్ కానీ రాజు కానీ రాజుకున్న సంతానం కానీ పట్టుబడినప్పుడు ఇన్ని లక్షల వరహాలు అని వాళ్ళు తీసుకునేవాళ్ళు. లేకపోతే కనుక కొన్ని ఇంకా మత ఛాందస్వాదులైతే కొన్నిసార్లు ఈయన ఈ ఈ డెక్కన్ సుల్తాన్లు కూడా ఒకసారి రాజ్యంలో జరిగినప్పుడు యుద్ధం గెలిచిన తర్వాత కూడా ఊళ్ళల్లోకి వెళ్ళి ఊరినే జనాల్ని సుమారు లక్షల మందిని చంపారని కొన్ని కొన్ని బుక్స్లో కూడా ఉన్నాయి. సో అప్పుడు బుక్కరాయలు వారు వెళ్ళి యుద్ధం చేసేది మనం రాజ్యాన్ని ఆక్యుపై చేసుకోవటానికి కానీ యుద్ధం జరిగిన తర్వాత మనం గెలుపు ఓటమి అయిపోయిన తర్వాత మాత్రం ప్రజల మీద కానీ అక్కడున్న పౌరుల మీద కానీ మనం ఎటువంటి అగాయిత్యాలు చేయకూడదు, వాళ్ళని చంపకూడదు అని ఒక అండర్స్టాండింగ్కి రావటం, అది ఆయనకి బాగా నచ్చటం, అప్పటికున్న డెక్కన్ సుల్తానికి బాగా నచ్చటం వల్ల కొన్నాళ్ళు ఒక 10 సంవత్సరాలు పీస్గానే నడిచింది. దాని తర్వాత ఈయన డెక్కన్ సుల్తాన్లు వీక్ అవటం, అలాగే అక్కడ దాని వాళ్ళ తర్వాత వచ్చినటువంటి రాజులు వాళ్ళ కొడుకులు కానీ వీళ్ళు పరంపర ఏదైతే ఉందో వాళ్ళు వీక్గా ఉండటం వల్ల బుక్కరాయలు మళ్ళీ ఇంకొకసారి వరంగల్ రాజులతో కలిపి దాడి చేసి వాళ్ళని ఇంకొక 2 రాజ్యాలని ఆక్యుపై చేసుకోవటం కూడా మనం చూడొచ్చు. ఇంకొకటి ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బుక్కరాయలు పరిపాలనలో శ్రీలంక వాళ్ళు కూడా సామంత రాజులుగా ఒప్పుకున్నారు. సో సుమారు 1374 సంవత్సరంలో శ్రీలంకను కూడా బుక్కరాయలు వారు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అలాగే ఇది జరిగిన కాలంలో ఎప్పుడైతే బుక్కరాయలు చాలా సౌత్ ఇండియాలోనే చాలా పెద్ద కింగ్ అయిపోయారో డెక్కన్ సుల్తాన్లు చనిపోవటం, సో డెక్కన్ సుల్తాన్లు చనిపోవటం వల్ల వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు సరిగ్గా పరిపాలించకపోవటం వల్ల మళ్ళీ ఈ దక్షిణ భారతదేశంలో యుద్ధాలు జరగటం అనేది సర్వసాధారణంగా తర్వాత కూడా జరిగింది. దాని తర్వాత బుక్కరాయలు గారు చాలా మంచి పరిపాలన అందించడం, సో ఇదంతా జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మనం రాజు దగ్గరికి వద్దాము. తర్వాత హరిహర రాయ 2 అంటే ఈ బుక్కరాయలు తర్వాత బాగా సుప్రసిద్ధమైన విజయనగర కింగ్ ఎవరంటే హరిహర రాయలు 2. సో ఈయన కూడా హరిహర రాయలు 2 కూడా ఎక్కువ కాలం పరిపాలించలేదు, కానీ బుక్కరాయలు లాగానే హరిహర రాయలు కూడా వాళ్లకున్న ఆర్మీని చాలా స్ట్రాంగ్ చేసుకోవడం జరిగింది. సో ఈ హరిహర రాయల్ 2లో చాలా యుద్ధాలు కూడా చేశారు. అప్పటికే డెక్కన్ సుల్తాన్లు వీక్ అవటం వల్ల వాళ్ళను కూడా కొన్నిసార్లు గెలవటం జరిగింది. మైసూర్, ధార్వాడ్, కాంచీపురం, తిరుచునాపల్లి, చెన్నై లాంటి రాష్ట్రాలు వీళ్ళ కంట్రోల్లోకి రావటం, అలాగే ఇప్పుడు మనం మన ఆంధ్రప్రదేశ్ వస్తే కనుక కొండవీడు ఈ ప్రాంతాల్లో మనం చూస్తే కనుక ఇప్పుడు కొండవీడు చూస్తే గుంటూరు జిల్లాలో ఉంటుంది, అది రెడ్డి రాజులు పరిపాలించిన ప్రదేశం అనమాట. సో అది కూడా విజయనగర సామ్రాజ్యం కింద చాన్నాళ్ళు ఉంది. అలాగే నెల్లూరు ఉదయగిరి ప్రాంతం అంటే ఇప్పుడు ఉదయగిరి కోట కూడా ఉంది, అంటే చాలా పడిపోయి ఉండొచ్చు అది, బట్ నెల్లూరు నుంచి సుమారు 1 50 కిలోమీటర్లు ఉంటుంది, అది కూడా మీరు గూగుల్ చేయొచ్చు. సో ఇది ఉదయగిరి కోట, అలాగే కళింగం అంటే ఉత్తరాంధ్ర, ఆ పైన ఒరిస్సా, ఆ ప్రాంతాలు. సో వీళ్ళన్ని హరిహర రాయ టూ కింద వీళ్ళు సంపాదించుకున్నటువంటి రాష్ట్రాలు. అలాగే ఇక్కడ మళ్ళీ చూస్తే కనుక హరిహర రాయ ఎక్కువనాళ్ళు పరిపాలించలేదని చెప్పాం. దాని తర్వాత విరూపాక్ష రాయ అని కూడా కొన్నాళ్ళు పరిపాలించారు. సో దీని తర్వాత ఈ లీనియేజ్లో వచ్చినటువంటి పెద్ద రాజు ఎవరన్నా ఉన్నారంటే దేవరాయ వన్ కూడా ఉన్నారండి. అంటే కృష్ణదేవరాయ వన్, కృష్ణదేవరాయ టూ ఇద్దరున్నారు చరిత్రకారులు చెప్పినటువంటి విషయంలో. అయితే కనుక దేవరాయ వన్ అయితే కనుక ఈయన కూడా కొన్ని కొన్ని విషయాలు మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. దేవరాయ వన్ కూడా ఏం చేశారంటే ఒక హజరామా టెంపుల్ అని ఒక పెద్ద టెంపుల్ కట్టారు. ఇప్పటికి కూడా అది విజయనగరంలో ఉంది. సో అది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందినటువంటి ఈ హజరామా టెంపుల్. సో ఈ టెంపుల్ ఉందండి. తర్వాత ఈయన చేసింది కూడా ఏంటంటే ఈ బదామి, సారీ, ఈ డెక్కన్ సుల్తాన్లతో ఎప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయో కొన్నిసార్లు వీళ్ళు ఓడిపోవడం జరిగింది. ఎందుకు ఓడిపోయారు అనేది ఈ రాయలు వన్ అనే ఆయన చూసి, వాళ్ళ ఆర్మీలో కొంతమందిని ముస్లింస్ని తీసుకోవటం, వాళ్ళ ఆర్మీలో ఉన్న వాళ్ళకి కొంతమంది ముస్లింస్ని పెద్ద పెద్ద పోస్టులు ఇవ్వటం, వారియర్ పోస్టులు ఇవ్వటం, అలాగే వాళ్ళకున్నటువంటి కల్చర్ని రెస్పెక్ట్ చేసి మసీదులు కట్టించడం, ఇలాగా పోర్చుగీస్ రాష్ట్రంతో, పోర్చుగీస్ దేశంతో మంచి వ్యాపార సంబంధాలు పెట్టుకోవటం వల్ల యుద్ధాలు సంబంధించిన ట్యాంకర్లు కానీ, సో ఇలాంటి సామాను, మందుగుండి సామాన్లు, గన్నులు, సో ఇవి కొనుక్కోవటం, అలాగే పోర్చుగీస్ వారు ఎక్కువ వ్యాపారానికి సుప్రసిద్ధమైన వాళ్ళు, సో వాళ్లతో మాట్లాడుకొని అరబ్ నుంచి గుర్రాలు తీసుకురావటం. సో ఇట్లా ఈ కృష్ణదేవరాయలు వన్, యాక్చువల్గా వీణ రాయ వన్ అంటారు. సో ఈయన ఎక్కువ మిలిటరీ మీద, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. దీని తర్వాత కొంతమంది రాజులు వచ్చినప్పటికీ వాళ్ళ ప్రమేయం అంత ఎక్కువ లేదు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత పర్షియా నుంచి, అరేబియా నుంచి మనం ఎక్కువ, టర్కీ నుంచి కూడా, సో వీళ్ళందరికీ ఎక్కువ రాజ్యాల్లో ఉన్న గుర్రాలు, వీటన్నిటికీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వటం, ఆర్మీ గురించి ఇవ్వటం జరిగింది. ఇంకొక విషయం మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే ఈ పురాతన కాలంలో రాజులు ఉన్న కోర్ట్ యార్డ్స్, అంటే మనం మామూలుగా సినిమాల్లో చూస్తూ ఉంటాం కూడా, బాహుబలి లాంటి సినిమాల్లో కూడా, పెద్ద పెద్ద సినిమాల్లో ఆ కోర్టులో చాలా మంది ఉంటారు కదా. ఈ కోర్టులో చాలా మంది ఉన్నప్పుడు వేరే దేశం నుంచి మనం వర్తక వ్యాపారాల్లో ఉన్నటువంటి పోర్చుగీస్ రాజులు కానీ, టర్కిష్ వాళ్ళ అంబాసిడర్స్, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే రాజ్యాంగ ప్రకారం అంబాసిడర్స్ అంటున్నాం, సో అప్పుడున్న వాళ్ళు, వాళ్ళ వర్తక వ్యాపారస్తుల్లో కూడా ఒక ప్రతినిధి అంటూ ఉండేవాళ్ళు. ప్రతి కోర్టుకి కూడా పోర్చుగీస్ నుంచి వ్యాపారాలు జరుగుతుంటే కృష్ణదేవరాయల కాలంలో ఆయన నుంచి ఒక ప్రతినిధి, అలాగే టర్కీ దేశం నుంచి ఒక ప్రతినిధి. సో ఏ దేశాలతో అయితే వ్యాపారాలు జరుగుతున్నాయో వాళ్ళ రిప్రజెంటేటివ్ ఒకళ్ళు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళతో కూడా మంచి సత్సంబంధాలు పెట్టుకోవటం వల్ల దేవరాయ వన్ టైంలో విజయనగర సామ్రాజ్యంలో మిలిటరీ పరంగా, యుద్ధాల పరంగా చాలా చాలా మంచి ప్రోగ్రెస్ జరిగింది అని చెప్పుకోవచ్చు. దీని తర్వాత వెల్ నోటెడ్ రాజులతో చూస్తే కనుక వీర విజయ బుక్కరాయ, సో ఈయన కృష్ణదేవరాయల వాళ్ళ నాన్నగారు. సో ఈయన తర్వాత ఈయన కూడా ఎక్కువ నాళ్ళేమీ పరిపాలించలేదు. సో దీని ఈ లీనియేజ్లో వచ్చినటువంటి గొప్ప కృష్ణదేవరాయలు పరిపాలించిన కాలం చూస్తే కనుక సుమారు 25 సంవత్సరాలు కృష్ణదేవరాయలు గారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రోజుల దగ్గరికి వస్తున్నాం మనం. సో ఇక్కడ విజయనగర సామ్రాజ్యంలో అత్యంత కీలకమైన వ్యక్తి కృష్ణదేవరాయలు. సో కృష్ణదేవరాయల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. కృష్ణదేవరాయల కాలంలో మనం అష్టదిగ్గజాలు అని స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నాం. కేవలం రాజ్యాధికారం, అలాగే రాజ్యాలని పెంచుకోవటం అనే పరిస్థితి గురించి ఒక యాంగిల్ అయితే కనుక, ఎక్కువ భారతదేశం యొక్క వైదిక సంస్కృతిని ఆచరించటం, అలాగే తెలుగు సాహిత్యం మీద ఎంతో మక్కువ వెళ్ళిన కృష్ణదేవరాయలు అష్టదిగ్గజాల్లో ఎంతో తెలుగు సాహిత్యాన్ని ఎంతో పెంచి పోషించారు. ఆయనే కొన్ని రచనలు కూడా చేశారు. సో అది నేను ఎక్కువ గూగుల్ చేయలేకపోయాను, కానీ అలసాని పెద్దన్న గారు రాసిన మనుచరిత్ర కానీ, అలాగే తెనాలి రామకృష్ణుడు, దూర్జెట్టి రాసిన ఎన్నో ఎన్నో బుక్స్ ఉన్నాయండి. అలాగే చాలా ఫేమస్ అయిన తెలుగు సాహిత్యంలో చాలా విశిష్ట స్థానం పొందినటువంటి ఈ కవులందరూ మన కృష్ణదేవరాయలు కాలంలోనే ఆయన కోర్టులోనే పనిచేసినటువంటి అష్టదిగ్గజ కవులు, అంటే ఎయిట్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఈ కవులు. అలాగే కృష్ణదేవరాయలు కాలంలో ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు కానీ, యుద్ధం నుంచి వచ్చిన తర్వాత కానీ ఎప్పుడు కూడా అక్కడ సమీపంలో ఉన్న దేవాలయాలు దర్శించుకోవటం, వెళ్లే ముందల వెళ్ళిన తర్వాత దర్శించుకోవటం, ఆ దర్శించుకున్న దగ్గర ఎన్నో కానుకలు ఇవ్వటం అనేది కృష్ణదేవరాయలు గారు ఫస్ట్ కాడి నుంచి చేస్తున్నటువంటి అంశం. కొన్ని మనం దీని ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక, వినుకొండ రెడ్డి రాజులు పరిపాలించేటప్పుడు వాళ్ళు వినుకొండ, నాగార్జునకొండ, అద్దంకి, బెల్లంకొండ, కొండపల్లి, సో ఇప్పుడు గుంటూరు జిల్లా అని చెప్పాను కదా, సో ఈ ప్రాంతాల్లో మీరు ఇప్పటికి కూడా చూస్తే కనుక రెడ్డిస్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఇది ఒకప్పుడు రెడ్డి రాజులు పరిపాలించిన ప్రాంతం అనమాట ఇదంతా. సో అలాగే ఆయన ఫస్ట్లో చాలా దండయాత్రలు చేశారండి, చాలా దండయాత్రలు చేయడం జరిగింది కృష్ణదేవరాయలు కూడా. సో సుమారు కృష్ణదేవరాయలు 1509 నుంచి 1529 అని ఉంది, సుమారు ఒక 20 సంవత్సరాలు పైన ఎన్నో గ్రంథాలు రాశారు. అలాగే ఆంధ్ర సాహిత్యంలో బహుభాషా కోవిదులైన, సో అలాగే కన్నడ భాష, అలాగే తమిళ్ కూడా వచ్చు ఆయనకి, అలాగే తెలుగులో ఎంతో సాహిత్యాలు కూడా ఆయన పుస్తకాలు కూడా రాసున్నారు. సో ఇలా ఎక్కువ సాహిత్యం మీద, తెలుగు భాష మీద, ఆధ్యాత్మిక మీద ఎంతో పట్టున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇంకొక దృష్టికోణంలో మనం చూస్తే కనుక, ఈయన వైష్ణవులు. కృష్ణదేవరాయలు గారు మనకి అందరికీ తెలిసినటువంటి, మనం అందరం ప్రతి తెలుగువాడు దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కనీసం ఒక్కసారైనా దర్శించే పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. సో ఈ తిరుపతిలో మనకి పైన ఉన్న, మనం వెళ్ళేటప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో మనం బయటికి వచ్చేటప్పుడు మనకు కనిపించేటువంటి కృష్ణదేవరాయలు, అలాగే చిన్నాదేవి, తిరుమలదేవి. సో వీళ్ళు వాళ్ళ భార్యలు, ఆయన భార్యలు. సో వాళ్ళ ఆయన ఎప్పటికీ నేను స్వామివారి సన్నిధిలోనే ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన ఇది కాంస విగ్రహాలు చేయించుకొని అక్కడ ఆయనే ప్రతిష్ఠించారు, ఆయన టైంలోనే ప్రతిష్ఠించారు. అంటే సుమారు 1500 సంవత్సరాలు, అంటే 1500 సంవత్సరంలో చేసింది. ఇప్పుడు మనకు 2000 చూస్తే సుమారు ఆ విగ్రహాలు వరకే చూస్తే కనుక 500 సంవత్సరాలు పైనటువంటి ఉన్నటువంటి ఆ విగ్రహాలు. సో అలాగే తర్వాత ఆయన ఫస్ట్లో ఇప్పటికి కూడా మనం చూస్తే కనుక రాయలు వారు వేసిన ఒక బాట ఇప్పటికి కూడా మన సౌత్ ఇండియాలో చాలా ఫేమస్గా ఉందండి. అదేంటంటే కనుక గోపురాలు. మనకు చూస్తే చాలా ఇప్పుడు నార్త్ ఇండియన్ ఆర్కిటెక్చర్లో కానీ సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్లో ఒకటి చాలా ప్రస్ఫుటంగా మీకు కనిపిస్తుంది. మీరు చూడండి, శైవాలయాలు కానీ వైష్ణవాలయాలు కానీ ఏ ఆలయాలు తీసుకున్నప్పటికీ పెద్ద పెద్ద గోపురాలు ఉంటాయి మనకి సౌత్ ఇండియాలో. అది ఒక రకంగా చెప్పాలంటే రాయలు వారి కాలంలో పెద్ద పెద్ద గోపురాలు నిర్మించడం. ఆయన ఎన్నో గోపురాలు నిర్మించారండి. అంటే చాలా పెద్ద వాటిల్లో చూస్తే కనుక శ్రీకాళహస్తిలో కొన్ని గోపురాలు నిర్మించడం, అలాగే మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని గోపురాలు నిర్మించడం. ఫస్ట్లో మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, బంగారు ఆ గర్భగుడికి బంగారు తాపడం చేయించడానికి ఫస్ట్ రాయలు వారే పూనుకొని ఆ తాపడాన్ని బంగారు పూత పూంచడం అనేది రాయలు గారి కాలం నుంచే ఆలోచన మొదలైనటువంటి విషయాలు కూడా కొన్ని కొన్ని చోట్ల నేను చదవటం జరిగింది. అలాగే ప్రతి దండయాత్రలో ఫస్ట్ ఆయన చేసిన దండయాత్రల గురించి ఒక వెరీ మెయిన్ ఇంపార్టెంట్ దండయాత్రలు చూద్దాం. 1513లో రాజ్యాధికారం చేశారు కృష్ణదేవరాయలు. 1513లో ఫస్ట్ ఆయన చేసింది ఏంటంటే, అప్పట్లో ఒరిసా ప్రాంతంలో గజపతి రాజులని ఉండేవాళ్ళు. సో ఇప్పటికి కూడా మనం చూస్తే కనుక గజపతి అనే ఇంటి పేరు ఎక్కువ మందికి అటు సైడ్ రాజులకి ఉండటం జరుగుతుంది. సో వాళ్ళు ఆంధ్ర ఒరిసా బార్డర్లో ఈ గజపతి రాజులని ఫస్ట్ వెళ్ళి ఓడించటం, అలాగే దాని తర్వాత ఉదయగిరి అంటే నెల్లూరు ప్రాంతంలో, నెల్లూరు ప్రాంతం కూడా అంటే కృష్ణానది, ఈ పెన్నానదికి ఈ పైనటువంటి ఉన్న ప్రదేశాలు కూడా ఈ 1500 సంవత్సరంలో గజపతి రాజులు పరిపాలించిన ప్రాంతాలు ఇవన్నీ. సో దాని మీద కూడా దండయాత్ర చేసి ఉదయగిరిని కూడా సొంతం చేసుకోవటం. సో ఈయన వెళ్ళినప్పుడు ఉన్న సైన్యం మన దగ్గర కొన్ని ఉన్నాయి, 39,000 సైన్యం, ఫుట్ సోల్జర్స్ అంటే వీళ్ళు సోల్జర్స్. అలాగే 8 నెలలు దండయాత్ర చేశారు ఈ ఉదయగిరి ప్రాంతం మీద, ఎందుకంటే దట్టమైన అడవులు, ఆ కొండలు వెళ్ళటానికి, ఆ ఫోర్ట్లోకి వెళ్ళటానికి కేవలం ఒక సోల్జర్ నడిస్తే ఎంత ప్లేస్ ఉంటుందో ఆ ఒక్క సోల్జర్ మాత్రం వెళ్ళే కనుక దారిలో ఉండటం వల్ల 8 నెలలు పట్టిందని కొన్ని కొన్ని బ్లాక్స్ లో కూడా రాయటం జరిగింది. సో ఈయన ప్రతిసారి ప్రతి ప్రాంతానికి వెళ్ళి యుద్ధం చేసినప్పుడు ఆయన ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ దగ్గరలో ఉన్న అత్యంత పుణ్య మంచి దగ్గరలో ఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఆ పుణ్యక్షేత్రానికి గెలిచిన సందర్భంగా స్వామివారికి కొన్ని విలేజెస్ ని రాసిచ్చేవాళ్ళు అనమాట. అంటే ఇది స్వామివారి మాన్యం, అంటే ఆ ఊళ్ళల్లో వచ్చినటువంటి ట్యాక్స్, ఆ ఊళ్ళల్లో ఉన్న పన్ను ఏదైతే అక్కడి నుంచి రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూ మొత్తం ఆ స్వామివారి దేవాలయానికి ఆ నిత్య నైమిత్తిక కర్మలకి లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థకి, ఆ టెంపుల్ వ్యవస్థకి అన్నిటికీ వాడుకునే రకంగా 2-3 ప్రతి దండయాత్రలో కూడా 2-3 విలేజెస్ ని, పల్లెటూర్లని ఆ దేవాలయానికి రాసిష్టం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు కృష్ణదేవరాయలు. అలాగే ప్రతి చోట వెళ్ళినప్పుడల్లా ఇన్ని వేల వరహాలని ఆ స్వామివారికి ఇవ్వటం, అలాగే రత్నాలు, పగడాలు, సో ఇట్లా వజ్రాలతో కూడిన హారాలు. సో ఇప్పటికి కూడా మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే కనుక మనకు చాలా ఫేమస్. సో అలాగే ఈయన ఇచ్చినటువంటి టెంపుల్స్ చూస్తే కనుక మనం ఆశ్చర్యపోతాం. శ్రీకాళహస్తిలో ఇచ్చారు, అలాగే అహోబిళం, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్రెడీ అనుకున్నాం మనం, శ్రీకాళహస్తి. సో ఇలా చాలా పెద్ద పెద్ద గుళ్ళల్లో అట్లా ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటూ పోతే కనుక ఆంధ్రదేశం ఈ విజయనగర సామ్రాజ్యం రాజు కృష్ణదేవరాయలకి ఎంతో మక్కువ యాక్చువల్ గా. సో అందుకనే సుమారు 7-8 సార్లు ఆయన కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళటం, వెళ్ళినప్పుడల్లా కొన్ని కొన్ని సార్లు నిలువు దోపిడీ ఇవ్వటం, అంటే తనంత ఎత్తు బంగారం స్వామివారికి దానం చేయటం. సో ఇవన్నీ చాలా బుక్స్ లో రాసి ఉండటం జరిగింది. అలాగే ఇప్పుడు మనం చూస్తే కనుక తిరుపతి దగ్గర చంద్రగిరి కోట అని ఒక కోట ఉంటుంది, కొంతమంది వెళ్ళే ఉండొచ్చు. ఆ చంద్రగిరి కోటలో కూడా అక్కడ కృష్ణదేవరాయలు గారు అక్కడ ఉండేవాళ్ళని, ఆ కృష్ణదేవరాయలు గారు స్వామివారికి తిరుమలలో ఉన్న స్వామివారి నుంచి ఆ చంద్రగిరి కోటకి మధ్యలో ఒక 7 గంటలు ఉండే, అంటే ఒక బెల్స్ లాంటివి అనమాట. సో అక్కడ ఎప్పుడైతే స్వామివారికి తిరుమలలో నైవేద్యం పెడతారో అక్కడ ఈ మధ్య డిస్టెన్స్ లో ఉన్న 7 గంటల్ని ఒక్కొక్క గంట దగ్గర ఒక్కొక్క భట్టుడు ఉంటాడు. సో ఆ గంట కొట్టిన దగ్గర నుంచి 7వ స్తంభం దగ్గర గంట కొట్టిన తర్వాత కృష్ణదేవరాయలు గారు అక్కడ చంద్రగిరి కోటలో అన్నం తింటూ ఉంటారని కూడా కొంతమంది చెప్తున్నటువంటి విషయాలు ఇక్కడ. సో అలాగే కొన్ని విశేషాలు చూస్తే కనుక మండపాలు, ప్రతి ఒక్క ముఖ్య దేవాలయంలో మండపాలు, నాట్య మండపాలు, అలాగే విగ్రహ ప్రతిష్టలు చేయించడం, పెద్ద పెద్ద గోపురాలు నిర్మించడం. సో ఇవన్నీ కృష్ణదేవరాయలు గారి కాలంలోనే జరిగినాయి. అలాగే మనం అనుకున్నాం అహోబిలం, అలాగే ఈ అహోబిలం గురించి కానీ లేకపోతే నరసింహస్వామి ఉన్నటువంటి వరాహ నరసింహస్వామి ఉన్న సింహాచలంలో కానీ, సో ఈ అన్ని గుళ్ళల్లో కృష్ణదేవరాయలు గారు ఇచ్చిన వస్తు రూపేణ కానీ, నగలు రూపేణ కానీ, నాణ్యాల రూపేణ కానీ ఇచ్చిన ఎన్నో వస్తువులు ఉన్నాయని ఇప్పటికి కూడా మనం ఆ బుక్స్ లో కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కృష్ణదేవరాయల కాలంలో వర్తక వ్యాపారాల్లో భారతదేశం ఎంతో పరిణితి చెంది ఉండేది. అలాగే వాటర్ సిస్టమ్, సో ఇలా చూసుకున్నా కూడా వాటర్ సిస్టమ్ లో కూడా చాలా మెరుగైన విజయనగర సామ్రాజ్యంలో వాటర్ సిస్టమ్ కూడా బాగా ఉండేదని, సో ఈయన ఈ పోర్చుగీస్ గా రాసుకున్న పుస్తకంలో ఉంది అని ఈ ఆదిత్య కులకర్ణి గారు చేసిన సమ్మరీలో కనుక చాలా విశేషాలు చెప్పడం జరిగింది. సో అలాగే వర్తక వాణిజ్య వ్యాపారాల కోసం ఈయన ఏం చేశారంటే, అప్పుడు అంత ముందుల గోవా వేరే రాజుల కింద ఉండటంతో వర్తక వ్యాపారాల్లో ఎప్పుడు మనం ఎప్పుడైనా ఒక పడవ పంపించి వర్తకం చేసుకోవాలంటే కనుక వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ కట్టాలంటే కనుక, సో ఆ గోవా లాంటి ప్రాంతాలు కూడా కృష్ణదేవరాయల కాలంలో మన విజయనగర సామ్రాజ్యం కిందకు తీసుకురావటం, ఆ వర్తకాన్ని ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయడం, కొత్త కొత్త దేశాల నుంచి అలాగే కాటన్ ఇట్లాంటి వస్తువులు, అలాగే మనం ఎక్స్పోర్ట్ చేయటం, వాళ్ళు మనకి కావాల్సిన వస్తువులు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే రకంగా, అలాగే యుద్ధ సామాగ్రిని సమకూర్చుకునే రకంగా, అలాగే మనం ఇందాక అనుకున్నాం గుర్రాలు సమకూర్చుకునే రకంగా, సో ఇట్లా వేరియస్ విషయాలు మన కృష్ణదేవరాయలు గారు చేయటం అనేది ఇక్కడ చూసాం. సో అలాగే చివరిలో గనక చూస్తే కృష్ణదేవరాయలు కొన్ని కొన్ని బుక్స్ లో అయితే గనక న్యాచురల్ డెత్ పొందారు అని కొన్ని పుస్తకాల్లో ఉంది, కానీ కొన్ని పుస్తకాల్లో అయితే గనక ఒక వాళ్ళ రిలేటివ్ అంటే ఎవరు లేదు ఇక్కడ, బట్ ఆయన రిలేటివ్ ఒకసారి భోజనాలకు పిలవటం, సో భోజనాలు పిలిచిన దాంట్లో అందరినీ చంపేయాలని ట్రై చేయటం, దాంట్లో వాళ్ళ సొంత వాళ్ళు ఉండటంతో ఆయన చచ్చిపోయాడని చెప్పి పుకార్లు పుట్టించడం, సో దాని తర్వాత రాయలు వారు బతికే ఉన్నారు అని చెప్పి ఎవరినైతే వాళ్ళ రిలేటివ్ ఎవరైతే ఇట్లా వెన్నుపోటు పొడిచాడో వాళ్ళని చంపేయటం, సో ఇలా కొన్ని కొన్ని చిత్ర విచిత్రమైన కథనాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ భారతీయత మన బాధ్యతలో మనం తెలుసుకోవాల్సిన విశేషాలు కూడా రెండు మూడు ఉన్నాయండి. సో విజయనగర సామ్రాజ్యం మనకి చుట్టూతా కూడా కొండలు ఉన్న ప్రదేశం వల్ల ఎక్కువ మంది ఆ దండయాత్రలు చేయలేకపోవటం, ఆక్రమించుకోవటం, ఈ డెక్కన్ సుల్తాన్లు కూడా ఎన్నోసార్లు కొన్ని పదులు సార్లు విజయనగర సామ్రాజ్యాన్ని ముట్టడించటం, ఎప్పుడు ముట్టడించినా కూడా విజయనగరాన్ని మాత్రం, ఆ ప్రదేశాన్ని మాత్రం, కోటను మాత్రం ఛేదించలేనటువంటి అంత పెద్ద కోట అది. సో ఆ కోటను ఛేదించలేకపోవటం కూడా ఈ పుస్తకాల్లో ఈ ఇటాలియన్ ట్రావెలర్స్ నికోలి డి కాంటి అని ఆయన రాసుకున్నారని ఇక్కడ ఈ బ్లాగ్ లో కూడా ఉంది. అలాగే గనక ఇక్కడ చూస్తే ప్రతి చోట ఈ విరూపాక్ష దేవాలయం కానీ హంపి, ఇప్పటికి కూడా మనం చూస్తే గనక కృష్ణదేవరాయలుగా ఉన్నటువంటి రోజుల్లో హంపి క్షేత్రం ఎంతో చాలా పెద్ద సుప్రసిద్ధమని, అది కూడా యునెస్కో చెందిన ప్రాంతంగా గుర్తించారు. అలాగే ప్రతి పెద్ద దేవాలయంలో వేద పాఠశాలలు పెట్టడం, విద్యా పీఠాలు పెట్టడం, అలాగే ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, అలాగే ప్రతి గుడికి ఇన్ని మాన్యాలు ఇవ్వటం, అలాగే ఇరిగేషన్ గురించి, సో ఇలా ఒక రాజ్యంలో ఎన్నో విశేషాలు ఉండటం. ఒక్క చిన్న విషయం చెప్పుకొని ఈరోజు మనం షోని కంక్లూడ్ చేసే ప్రయత్నం చేద్దాం. కొంతమంది చరిత్రకారులు రాసినటువంటి విషయాలకి పోర్చుగీస్ వాళ్ళు మనం గోవా నుంచి వర్తక వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళని చెప్పుకున్నాం. సో అప్పట్లో వాళ్ళు రాసిన బుక్స్ ప్రకారం అయితే ఇలాంటి రాజ్యాన్ని వాళ్ళు ఎప్పుడూ చూడలేదు, ప్రపంచంలోనే అతిపెద్ద నగరాల్లో విజయనగరం కూడా ఒకటి అనేది కూడా చాలా బుక్స్ లో రాశారు అని విన్నాము. ఇలాగే 7 కోటలు ఉంటాయంట, అంటే 7 ప్రహరీ గోడలు ఉంటాం. ఈ కోటకి చాలా ఒక చాలా డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారండి కొన్ని కొన్ని బుక్స్ లో అయితే గనక. సో ఈ ప్రహరీ గోడలు ఉంటాం. అలాగే ఈ టర్కీ నుంచి అబ్దుల్ రజాక్ అనే ఆయన పుస్తకంలో రాసినటువంటి విషయం ప్రకారం దేర్ ఆర్ లెజెండరీ స్టోరీస్ దట్ యాక్చువల్లీ క్లెయిమ్ దట్ జెమ్స్ అండ్ ప్రిషియస్ జ్యువెల్స్ వేర్ సోల్డ్ ఓపెన్లీ ఇన్ ద పబ్లిక్ ఆన్ ద రోడ్ సైడ్ అని కూడా ఆయన రాసుకున్నారు. సో చాలా సుప్రసిద్ధ దేశంలో, ప్రపంచంలో ఉన్న సుప్రసిద్ధ నగరాల్లో ఇది కూడా ఒకటి. కనీవిని ఎరుగనేటువంటి వాటర్ కెనాల్ సిస్టమ్స్, అలాగే డ్యామ్స్ కానీ, సో ఇవన్నీ నేను ఎక్కడ చూడలేదు. రాత్రి వేళల్లో కూడా ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నది ఈ విజయనగర సామ్రాజ్యం అని కూడా ఆయన రాసుకోవడం జరిగింది. సో ఇది చాలా మంది చరిత్రకారులు చెప్పినటువంటి విశేషాలు, నేను మీకోసం కొద్దిగా క్రోడీకరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు మనం చర్చించుకోబోయిన అంశంలో ఎప్పుడూ చరిత్రలో మనం చూడని, వినని, తెలుసుకోని అంశాలు. కృష్ణదేవరాయలు గారు ప్రతి విజయాన్ని కూడా స్వామివారికి అంకితం చేయటం, ప్రతి రాజ్యాన్ని గెలిచినప్పుడు వెళ్ళి అక్కడున్న సుప్రసిద్ధ గుడికి వెళ్ళి అక్కడ మన్నులు మాన్యాలు ఇవ్వటం, అంటే ఎంత పెద్ద రాజు అయినప్పటికీ, ఎంత పెద్ద దేశానికి కానీ రాజు అయినప్పటికీ ధర్మాన్ని, మనకున్న వైదిక సంస్కారాల్ని ఆచరిస్తూ ఉండటం అనేది మనం అందరం భారతీయత మన బాధ్యతలో మనం గమనించుకోవాల్సిన విషయం. ఈ రోజుల్లో మనం మైనారిటీ అపీజ్మెంట్స్తో వేరే వాళ్ళు పొలిటీషియన్స్ చేశారంటే ఒక అర్థం ఉంది. అలాగే ప్రతి ఒక్క మనిషి కూడా మనం ఇలా మాట్లాడితే, మన ధర్మం గురించి మనం ఏమన్నా అనుకుంటే వేరే వ్యక్తి ఏమన్నా అనుకుంటాడేమో, నేను ఫేస్బుక్లో ఈ పోస్ట్ పెడితే ఏమన్నా అనుకుంటాడేమో, నేను 10 మందిలో ఉన్నప్పుడు నా ధర్మం గురించి నేను మాట్లాడితే ఆవిడేమన్నా అనుకుంటారో అనే ఒక ఆత్మ న్యూనత భావానికి లోనయ్యి మన ధర్మాన్ని మనం పాటించుకోలేకపోయిన దుస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. సో ఇలాంటి విషయాలు మనం చూసుకున్నప్పుడు ఎంత పెద్ద రాజు అయినప్పటికీ ధర్మాన్ని, దేశాన్ని పరిరక్షించుకోవటానికి, వాళ్ళ ధర్మాన్ని ఆచరించడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పినటువంటి ఒక అన్ని మతాలని కూడా ఈక్వల్గా తీసుకొని ఆయన మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న దాంట్లో కూడా ముస్లిం మతాన్ని కూడా ఎంతో ఆయన ఆదరించి యుద్ధాల్లో ఓడిపోతున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేసుకొని ఎన్నో యుద్ధాలు ఆయన గెలవటం జరిగింది. సో ఇలాగా మన దేశం గురించి, మన ధర్మం గురించి మనం ఆలోచించినప్పుడు మన ధర్మాన్ని చక్కగా ఆచరించుకుంటూ ఆయన రాజ్యం వేలి సుమారు దక్షిణ భారతదేశంలోనే ఒక సుప్రసిద్ధ రాజు అవటం అనేది ఈరోజు మనం భారతీయత మన బాధ్యతలో మనం మాట్లాడుకున్న అంశం. అలాగే ఈరోజు షో మీకు నచ్చిందని భావిస్తున్నాను. చాలా 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 రోజుల నుంచి ఈ కృష్ణదేవరాయల గురించి, అలాగే విజయనగర సామ్రాజ్యం గురించి ఎప్పటి నుంచి ఒక షో చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే మన చరిత్ర పుస్తకాల్లో కూడా ఎక్కువ దీని గురించి మనకు వినే నేర్చుకునే అవకాశం ఉండదు. సో అలాంటిది హరిహర రాయలు, బుక్కరాయలు కాలం నుంచి స్థాపించిన ఈ విజయనగర సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం గురించి తెలుసుకోవటం, దీని గురించి చదువుతున్నప్పుడు నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన విశేషాలు కూడా చాలానే ఉన్నాయి. మీతో చాలా వరకు అవి పంచుకున్నానని అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన షో విజయనగర సామ్రాజ్యం, కృష్ణదేవరాయల గురించి ఈ షో మాట్లాడుకున్నాం. బహుశా మనకి మీకు ఈ షో నచ్చిందని భావిస్తూ మరొక్కసారి మైండ్ మీడియా వారికి భారతీయత మన బాధ్యత షో నిర్వహిస్తూ సమర్పిస్తున్నటువంటి ఈ యాజమాన్యాన్ని అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొక వారం, వచ్చే వారం ఇంకొక వినూత్నమైన టాపిక్తో మళ్ళీ మీ ముందర ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ షో విన్నందుకు మళ్ళీ ఒకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సైనింగ్ ఆఫ్. నేను మీ హోస్ట్ వెంకటూటుకూరి. జై భారత్ మాత, జై శ్రీరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంతవరకు మీరు విన్నారు వెంకటూటుకూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం జూన్ 25, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIND Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.